చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడవైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా మీరు మాకు కావలసినటువంటి వర్తమానం దయచేయండి. మా హృదయాంతరంగంలో మీ ఎడల భయభక్తులు కలిగి మిమ్మల్ని ఎల్లప్పుడూ సేవించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మేము వినేటువంటి వాక్యమును హృదయములో భద్రపరచుకొని నీ కొరకు ఫలించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ ప్రార్థనలను బట్టి, దేవుని కృపను బట్టి నేను కూడా బాగున్నాను. ఈ దినమందు రోమా సువార్త 8:7 చూద్దాం. ఏలే అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. అదేవిధంగా అదే 13:13 కూడా చూసుకుందాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఒక వ్యక్తిలో ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేసేటువంటి రెండు మనసులు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. అవి ఒకటి శరీరానుసారమైనటువంటి మనస్సు, రెండవది ఆత్మానుసారమైనటువంటి మనస్సు. శరీర సంబంధమైనటువంటి మనస్సు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. ఈలోక సంబంధమైనటువంటి వారిలో తరచుగా పనిచేసేటువంటిది, పై చేయి తీసుకునేటువంటిది ఎప్పుడు కూడాను శరీరానుసారమైనటువంటి మనస్సు ఉంటుంది. అయితే వారిలో శరీరానుసారమైనటువంటి మనస్సు మాత్రమే కాకుండా ఏదో అట్టడుగున ఎక్కడో పనిచేస్తున్నటువంటి ఆత్మానుసారమైనటువంటి ఆ యొక్క మనసు కూడా ఉంటుంది. అదే ఏమంటామంటే మనము మనసాక్షి అంటూ ఉంటాం. ఈ మనసాక్షి అనేటువంటిది అట్టడుగున ఎక్కడికో వెళ్ళిపోయి అది ఎక్కడో చివరిలో మినుకు మినుకుమంటూ పనిచేయటం అనేటువంటిది చూస్తూ ఉంటాము. అయితే ఒక శరీరానుసారమైనటువంటి వ్యక్తికి, అంటే ఈ లోకరీతిగా నడుచుకునేటువంటి వ్యక్తికి దాంతో సంబంధం లేదు కాబట్టి దాన్ని అది పనిచేస్తూ ఎక్కడో పనిచేయాలని చూస్తున్నప్పటికీ దానిని ఓవర్ రైడ్ చేస్తూ దాని మాటను అధిగమించి తన యొక్క మాటను తనిష్టానుసారంగా ఉండేటువంటి ఆ శరీరానుసారమైనటువంటి నిర్ణయాన్నే పాటిస్తూ ముందుకు సాగేందుకు శ్రద్ధ చూపుతూ ఉంటాడు, ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాడు. అయితే విశ్వాసులలో రెండు రకములైనటువంటి పనిచేసేటువంటి ఈ యొక్క మనసులలో దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి వ్యక్తులలో దేవుని యొక్క ఆత్మకు సంబంధించినటువంటి మనసు పనిచేస్తూ ఉండాలి. అయితే ఆ విధంగా పనిచేయనటువంటి సందర్భములు కొన్ని ఉండవచ్చు. ప్రభుతో నువ్వు ఎప్పుడైతే సరే అయినటువంటి సంబంధం లేకుండా ఉంటావో, ప్రార్థనలో ఎప్పుడైతే తగ్గిపోతావో, అలాంటి సమయాల్లో నీలో విశ్వాస సంబంధమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి మనసు కన్నా శరీర సంబంధమైనటువంటి మనసు పై చేయి తీసుకొని నిన్ను దాని ఆధీనంలోనికి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ సమయంలో నీవు జాగ్రత్త పడకపోయినట్లయితే నీవు అట్టడుగునకు వెళ్ళిపోయి అందరి వలనే శరీర సంబంధమైనటువంటి క్రియలను జరిపేటువంటి వాడవుగా నువ్వు తయారవ్వగలవు. కాబట్టి ఈ సమయంలో మనము వీటిలో ఏ విధముగా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధముగా ముందుకు సాగాలి, మన జీవితమును ఎలా క్రమపరచుకోవాలి అనేటువంటి విషయములను గురించి కొద్దిగా ధ్యానిద్దాం. ఒక వ్యక్తిలో పనిచేస్తున్నటువంటి ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు దేవుని ఆత్మానుసారమైనటువంటి మనస్సులకు సంబంధించి నిర్ణయమును తీసుకునవలసినది, అంటే దేని ప్రకారము నడుచుకొనవలెను అనే నిర్ణయమును తీసుకునవలసినటువంటిది వ్యక్తి అయి ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ చేసేటువంటి పని కాదు. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉంటూ నడుచుకునవలనని నీవు నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేసేటువంటి వాడై ఉంటాడు. కానీ ఆ నిర్ణయమును మొట్టమొదట నువ్వు తీసుకునేటువంటి ఆ నిర్ణయమును నీవే తీసుకునవలసినది. ఒక వ్యక్తిగా నీవు చేయవలసినటువంటి నిర్ణయము అది. చాలా మంది ఏమనుకుంటుంటారంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములకు నొక్కి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మే మా పక్షముగా అన్ని నిర్ణయములను తీసుకుని సత్య సంబంధమైనటువంటి ఆ యొక్క మార్గములలో ప్రవేశపెట్టి ముందుకు నడిచేలాగా మమ్మల్ని చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కాదండి, పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటంటే నీవు తీసుకునవలసినటువంటి నిర్ణయములను తాను తీసుకునటం కాదు. నీవు తీసుకున్నటువంటి నిర్ణయముల చొప్పున నడుచుకునేటప్పుడు అవి పరిశుద్ధాత్మ సంబంధమైనవైతే వాటి ప్రకారంగా నడుచుకుంటానికి నీకు సహాయం చేసేటువంటి వాడు మాత్రమే అయి ఉన్నాడు. ఈ విషయమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ శరీరానుసారమైనటువంటి మనసు గురించి మాట్లాడుతున్నారు. శరీరాను సంబంధమైనటువంటి అటువంటి మనస్సు మొట్టమొదటి దేవునికి విరోధమైనటువంటి మనస్సు అని చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే నీ శరీరంలో సహజముగా కలిగేటువంటి ఆ యొక్క కోరికలు అనేటువంటివి, ఆశలు అనేటువంటివి, తలంపులు అనేటువంటివి, ఇచ్చలు అనేటువంటివి, ఇవన్నీ కూడాను దేవుని సంబంధమైనటువంటి మనస్సుకు వ్యతిరేకంగా పనిచేసేటువంటివి ఉంటూ ఉంటాయి. ఇవి సహజముగా మనిషిలో ఎప్పటికప్పుడు పుడుతూ మనలను దేవుని నుండి దూరపరిచేవిగా, ఆ మార్గములలో ప్రవేశింపజేసి వాటిలో నడుచుకునేటట్లు చేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. సాధారణముగా మనుషులంతా కూడాను ఈ యొక్క మార్గములని ఎంచుకుని ఈ మార్గములలోనే ముందుకు సాగేటువంటి వారై ఉంటారు. ఎందుకంటే ఈ మార్గములలో నడవటం అనేటువంటిది బహుసులువైనటువంటిది, తాత్కాలికమైనటువంటి ఏదో సంతోషం లాంటిది నీకు కలిగితే కలగవచ్చు, తాత్కాలికంగా నీకు ప్రయోజనములు అనేటువంటివి కలిగితే కలగవచ్చు. అయితే ఇవన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటి దేవుని మార్గములకు వ్యతిరేకంగా ఉండేటువంటివై ఉంటూ ఉంటాయి. అంటే ఈ పనులు చేసేటువంటి వారు తమ తమ మనసాక్షిని చంపుకొని దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించుకుని ఆ విధముగా ముందుకు వెళ్లేటువంటి వారై ఉండేటువంటి వారన్నమాట. ఈ విషయంలో మనము శరీరానుసారమైనటువంటి మనసును అధిగమించి దేవునికి మనలను మనము అప్పగించుకొని ఆయన ఆత్మ యొక్క ఆధీనములోనికి వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి వ్యక్తులమై ఉండగలము. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు మనలో స్వాభావికంగా పుట్టి పెరిగేటువంటి మనసు అయి ఉంటుంది. చిన్నపిల్లలని మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారికి ఏమి తెలియదు. అయితే వారు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో వారిలో ఉన్నటువంటి బుద్ధులు కూడా సహజముగా మారటం అనేటువంటిది ఏ విధంగా డెవలప్ అవుతున్నాయో మనము చూడవచ్చు. క్రమక్రమంగా మనం ఎవరూ చెప్పక్కర్లేదు, వారికి నేర్పించనక్కర్లేదు. అయితే వారిలో సహజముగానే మోసం చేసేటువంటి బుద్ధి, కపటపు బుద్ధి, అబద్ధం చెప్పేటువంటి బుద్ధి ఇవన్నీ కూడాను క్రమక్రమంగా పిల్లలలో సహితం మనము చూడవచ్చు. అంటే ఈ యొక్క నేచర్ అనేటువంటిది వారిలో పుట్టినప్పుడే ఇమిడి ఉన్నది. అది ఆదాము స్వభావము అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఒక తాజ్పామును మనం చూసినట్లయితే దానికి లోపల విషం ఉంటూ ఉంటుంది, దానికి కరిచేటువంటి స్వభావం ఉంటూ ఉంటుంది. తాజ్పాముకి ఏ విధమైనటువంటి స్వభావం ఉండాలో, ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయో, చురుకుగా ఉండటం అనేటువంటిది, వేగంగా పరిగెత్తగలగటం అనేటువంటిది, పగపట్టడం అనేటువంటిది, ఇవన్నీ కూడాను దానిలో ఇమిడి ఉంటాయి. చిన్న పాముగా ఉన్నప్పుడు ఈ లక్షణములన్నీ మనకు బయట కనబడకపోవచ్చు. అయితే సహజంగానే దానిలో ఉన్నాయవి, అవి పెరుగుతూ ఉన్నవి, తగిన సమయం వచ్చినప్పుడు అవి బయటకు వచ్చేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇదే విధంగా మనిషిలో కూడాను హృదయాంతరంగములు ఎప్పుడూ చెడుగానే ఉంటూ ఉంటుంది. పుట్టినప్పుడు మనిషి యొక్క హృదయము ఈ చెడు అనేటువంటిది తనలో హృదయాంతరంగములో ఉండటం వలన తాను చెడును ఆశించేందుకు, చెడు ప్రకారము నడుచుకునేందుకు మొగ్గు చూపుతూ ఉంటాడు. ఈ విధంగా మనిషికి ఉన్నటువంటి యొక్క స్వభావమునే పాప స్వభావం అని చెప్పి మనము అంటూ ఉంటాము. దీనిని ప్రభు యొక్క ఆత్మచేత నియంత్రించకపోయినట్లయితే అది మనలను మరణమునకు తీసుకుని పోగలదు. అది దేవుని వాక్యం సెలవిచ్చేటువంటి మాట. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు మనపై ఏలుబడి చేయాలని చూచేటువంటి మనస్సు. అంటే మనల్ని తనకి లోబరుచుకొని అది చెప్పిన ప్రకారము మనము నడిచే విధంగా చేసేటువంటి మనసు అయి ఉంటుంది. త్రాగుబోతులను మీరు చూచి ఉంటారు. వారు త్రాగటం అనేటువంటిది తప్పని వారిలో చాలా మందికి తెలుసు. వారు దానికి బానిసలు అయిపోయి ఉంటారు. తాగకుండా ఉండలేనటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చేసి ఉంటుంది. తాగకూడదు మానివేయాలని వారిలో ఒకవేళ ఉండినా గాని వారు ఆ విధంగా మానలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఇదే విధంగా వ్యభిచారులైనటువంటి వారు, శరీరైత్యలను నెరవేర్చుకునేటువంటి వారు, డ్రగ్స్ కి అలవాటు పడినటువంటి వారు, వీరందరూ కూడాను ఇదే కోవకు చెందినటువంటి వారు. శరీర సంబంధమైనటువంటి మనసుకు బానిసలై వారు దాని ఆధీనములో ఉంటూ అది చెప్పేటువంటి విధంగా నడుచుకునేటువంటి వారై ఉంటారు. వీరికి స్వేచ్ఛ అనేటువంటిది తమ వరకు ఏమీ లేదు. అంటే బందీలైపోయి ఉన్నారు. వీరికి స్వేచ్ఛ పొందాలని ఆశ ఉన్నప్పటికీ ఆ బంధకములలో నుండి బయటికి రాలేనటువంటి వారై ఉంటూ ఉంటారు. ఈ శరీర సంబంధమైనటువంటి మనస్సు దేవుని యొక్క మనస్సును లేక చిత్తమును వ్యతిరేకించేటువంటి మనసుగా ఉంటూ ఉంటుంది. అంటే ఈ రెండు మనసులు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఒకటి కుడికి వెళ్లమని చెప్తూ ఉంటుంటే రెండవది ఎడమకు పొమ్మని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ మనిషిని ఏ వైపుకు తీసుకొని పోవాలి అనేటువంటిది నియంత్రించేటువంటి దానిలో వీటి యొక్క పాత్ర ఉంటూ ఉంటుంది. ఇది దేనిపై ఆధారపడుతుందంటే నీవు దేనిని నిర్ణయించుకొని దాని ప్రకారం వెళ్లాలని ఆశిస్తూ దానికి లోబరుచుకుంటావో దాని ప్రకారంగా వెళ్లేటువంటి వాడై ఉంటావు. దేవుని చిత్తానుసారముగా నీవు నిలబడాలని దేవుని యొక్క కోరిక మేరకు నీవు నడుచుకోవాలని ఆశించి పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే ఆ ప్రకారం నడిచేటువంటి వాడవై ఉంటావు, ప్రయోజనకరుడు అయి ఉంటావు. అలా కాకుండా శరీర సంబంధమైనటువంటి వాటికి బానిసమైపోయి వాటి చొప్పున ఏడ్చబడుతూ నీకు వాటి నుండి బయటపడాలనేటువంటి ఆశ ఉన్నప్పటికీ పడలేనటువంటి పరిస్థితులలోనికి నువ్వు బానిసమైపోయినట్లయితే మరణకరమైనటువంటి మార్గంలో ముందుకు సాగుతున్నావు, నీ మార్గము మరణకరమైన మార్గంలో సాగుతున్నది అని నీవు జ్ఞాపకం చేసుకునివలసి ఉన్నది. శరీర సంబంధమైనటువంటి మనసునకు లోబడి దాని ప్రకారము శరీరాశలతో ముందుకు సాగేటువంటి వారికి ఈ లోక సంబంధమైనటువంటి పోరాటములు బహు తక్కువగా ఉంటూ ఉంటాయి. ఏదైనప్పటికీ నీ సులువుగా నీవు సాధించుకొనవచ్చు. ఎందుకంటే నువ్వు పాటించేటువంటి మార్గములు, అనుసరించేటువంటి పద్ధతులు దేవుని వాక్యమునకు విరుద్ధముగా ఉన్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, అతి సులువుగా నీవు వాటిని వెంటనే ఛేదించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై ఉంటావు. అంటే నీ ప్రాబ్లమ్స్ నీవు సాల్వ్ చేసుకోగలిగినటువంటి వాడవై ఉంటూ ఉంటావు. ఉదాహరణకు ఒక విశ్వాసి తన యొక్క కాగితము ఆఫీసులో కదలాలని అంటే మనందరికీ తెలిసినట్లుగా అక్కడ ఎన్నో టేబుల్స్ దాటి వెళ్లవలసి ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటంటే ప్రతి టేబుల్ కు వెళ్లి వారిని దర్శించుకొని వారి యొక్క ఫీజు ఎంతో వారికి ముట్ట చెప్పుకొని, ఫీజు అంటే ఇక్కడ ఫీజు ఏదో ఫీజు కాదండి, నిర్ణయించినటువంటి ఫీజు కాదు, అది లంచము. ఆ లంచమును ముట్ట చెప్పుకున్నట్లయితే వారి టేబుల్ దాటి మరి ఒక టేబుల్ కు వెళుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర ముట్ట చెప్పుకునేది ముట్ట చెప్పుకుంటే మరి ఒక టేబుల్ కు వెళుతుంది. ఈ దైవ చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వ్యక్తి ఏ ఒక్కరి దగ్గరకు వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా గాని ఈ యొక్క లంచములను ఇచ్చుకునేటువంటి పద్ధతిలో తాను ఉండడు. కాబట్టి తన పేపర్లు కదిలేటువంటి పరిస్థితే ఉండదు. అదే ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తి అయినట్లయితే తాను వెళ్లి ఎవరెవరికి ఎంత ముట్ట చెప్పాలో అన్ని సర్దేసుకొని అన్ని మాట్లాడేసుకొని లంసం అమౌంట్ చెల్లించేసి తాను ఒకటి రెండు రోజుల్లోనే ఆ కాగితమునకు సంబంధించిన పని పూర్తి చేసుకుని ఆర్డర్స్ ను తీసుకుని వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధంగా లోక సంబంధమైనటువంటి వ్యక్తికి ఈ లోక సంబంధమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే తాను అన్ని రకములైనటువంటి పద్ధతులను, శరీర సంబంధమైనటువంటి మార్గములను, దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి పనులను దేనినైనా చేయటానికి వెనకాడనటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అదే దేవుని సంబంధమైనటువంటి వ్యక్తికి ఈ పనులు తాను చేయుడు కాబట్టి తాను ఈ లోకంలో నడిచేటప్పుడు ఇరుకు మార్గమున తప్పనిసరిగా నడవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఒక వ్యక్తి విశ్వాసిగా మారినప్పటి నుండి తన జీవితములో తన మనసులో కేవలము దేవుని మనసు మాత్రమే పనిచేస్తున్నది అని మాత్రం మనం అనుకోకూడదు. మన మనసులో నువ్వు విశ్వాసిగా ఉన్నప్పటికీ అవిశ్వాసిగా ఉన్నప్పటికీ రెండు రకములైనటువంటి మనసులు నీలో ఎప్పుడు కూడా నువ్వు పనిచేస్తూ ఉంటాయి. నీవు దేనికి మొగ్గు చూపుతావు, ఆ సమయంలో దేని ప్రకారము నీవు నడుచుకునవలనని అనుకుంటావు అనేటువంటిది నీవు నిర్ణయించుకుని ముందుకు సాగవలసినటువంటి పని అయి ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి పేతురు తాను ప్రభు యొక్క చిత్తము నుండి దూరమైపోయి తాను ప్రభువును ఎరుగనని చెప్తానని ఎన్నడను అనుకునలేదు. కానీ ఆ సమయము ఆ విధముగా వచ్చేటప్పటికీ భయపడినటువంటి వాడై తాను ఎరుగనని చెప్పాడు. అదే విధముగా కొన్ని సందర్భములలో విశ్వాసులు సహితము తాము నిలుచున్నామని అనుకునుచున్నప్పటికీ ఒక్కొక్క సమయములో తప్పటడుగు వేసేటువంటి వారుగా ఉంటుంటారు. నీవు నిజమైనటువంటి విశ్వాసి అయినట్లయితే తప్పటడుగు వేయగానే నీలో నుండి నీవు ఏదో కోల్పోయినట్లుగా నువ్వు ఫీల్ అవుతావు. ఉంటావు. లోపల నుండి ఆ పరిశుద్ధాత్మ అనేటువంటిది బయటకు వెళ్ళిపోయిందేమో అనేటువంటి ఆ యొక్క వెలితి నీవు ఫీల్ అవుతావు ఉంటావు. నీవు రెస్ట్లెస్ గా ఫీల్ అవుతావు. వెంటనే వెళ్ళి నువ్వు ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటావు. దాన్ని సరిచేసుకునేటువంటి వాడువై ఉంటావు. అయితే ఇవేవి కూడా నీలో జరగట్లేదు అని నీకు తెలిసినప్పుడు, అంటే ఏదైనా తప్పిదమును చేసిన తర్వాత నీ మనసులో ఇలాంటి అన్రెస్ట్ గాని వెంటనే వెళ్ళి పశ్చాత్తాపడము, దాని విషయమై గ్రహింపుతో ప్రభువును క్షమాపణ కోరుకోవటం అనేటువంటిది ఇలాంటివి జరగకుండా ఉన్నట్లయితే నీలో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అని నీవు గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. నీ మనసాక్షి చనిపోయిందనమాట. ఇంతకు పూర్వమే ఆ మనసాక్షి అనేటువంటిది ఎప్పుడో చనిపోయినదనమాట. దాన్ని రివైవ్ చేయాలంటే నీవు మరలా సరైనటువంటి గ్రహింపును కలిగి సరైనటువంటి పశ్చాత్తాపంతో ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి క్షమాపణ కోరినట్లయితే, ఉపవాసముండి ప్రార్థన చేసినట్లయితే ప్రభు క్షమించేటువంటి వాడై ఉంటాడు. అయితే నీవు ఆ విధంగా చేసేందుకు సుముఖంగా ఉన్నావా, రెడీగా ఉన్నావా? చాలా మంది ప్రభు క్షమిస్తాళ్లే, ఆయన పేతును క్షమించలేదా, దావీదును క్షమించలేదా, మరి ఒకరిని క్షమించలేదా, నన్ను మాత్రం క్షమించడా అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ ఇలాగా మనం రెస్ట్రిక్షన్స్ క్రియేట్ చేసుకుంటూ పోతుంటే జీవిత మార్గం అనేటువంటిది చాలా ఇరుకుగా ప్రయాణించేందుకు తయారవుతున్నది. కాబట్టి ఈ విధంగానే నేను కొనసాగి ఆ చివరి సమయంలో నేను చనిపోబోయే ముందు ఆ దొంగ శిలువుపై ఏ విధంగా అయితే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడో అదే విధంగా నేను కూడా అంటాను అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నీవు గ్రహించవలసినటువంటిది ఏంటంటే, సమయము నీ చేతులలో లేదు. నీవు సరైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వ్యక్తి అయినట్లయితే నీవు ఈ దినమందే ప్రభువుకు లోబడేటువంటి వాడువై ఉంటావు, ప్రభు పక్షంగా నిలిచేటువంటి వాడువై ఉంటావు, ప్రభువును ప్రజల ముందు అంగీకరించేటువంటి వాడవై ఉంటావు, ప్రభు కొరకు శ్రమ పడేటువంటి వాడవై ఉంటావు, ప్రభు కొరకు నడిచేటువంటి వాడవై ఉంటావు, ప్రభు యొక్క సాన్నిహిత్యమును నీ జీవితంలో కలిగినటువంటి వాడవై ఉంటావు. దానిని నువ్వు ఎంచుకొనకపోయినట్లయితే ఆ తర్వాత నీకు ఇలాంటి పశ్చాత్తాపు పడేటువంటి అవకాశం రాకపోయినట్లయితే ఆ తర్వాత నీకు నీవే బాధ్యుడవుగా నిన్ను గుర్తుంచుకునవలసి ఉంటుంది. ఈ శరీరానుసారమైనటువంటి మనసును గురించి ఏమని చెప్పబడిందంటే, అది ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు అని చెప్పబడి ఉన్నది. ధర్మశాస్త్రం అనేటువంటిది ప్రభువు మానవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క విధి విధానం అనేటువంటిది. నీవు లోబడినట్లయితే ప్రభువునకు నీవు ఏ విధంగా ఇష్టుడుగా ఉండగలవో ఆ మార్గంలో నేను నడిపించేటువంటిదిగా ఉంటుంది. ధర్మశాస్త్రం అనేటువంటిది ఉంది, ప్రభువు కోరేటువంటిది నీ జీవితంలో ఆయన నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది, నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, నీ మనసులోను, నీ యొక్క క్రియలలోను, నీ యొక్క తలంపులలోను నువ్వు ప్రభువును ఏ విధంగా మహిమపరచాలి, ఏ విధంగా నడుచుకొనాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ విధి విధానములు ఈ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నవి. కాబట్టి ఈ ధర్మశాస్త్రము నాకు శరీర సంబంధమైనటువంటి మనసు ఏమాత్రము లోబడదు. అంటే మొదట్లో మనం చూచినట్లుగానే దేవుని సంబంధమైనటువంటి మనసు, శరీరానుసారమైనటువంటి మనసు రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తాయని మనం చూసుకున్నాం. కాబట్టి ఇవి ధర్మశాస్త్రం అనేటువంటిది శరీరానుసారమైనటువంటి మనసునకు వ్యతిరేకంగా ఉండటం వలన ఆ శరీరానుసారమైనటువంటి మనస్సు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధి విధానాలకు లోబడకుండా నేను చేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇదే మన యొక్క జీవితంలో జరిగేటువంటిది. మనము శరీరానుసారంగా నడుచుకునేటువంటి వ్యక్తులమైనట్లయితే బైబిల్ అంటే దేవుని వాక్యం అంటే ఇష్టపడేటువంటి వారంగా ఉండం. ఎందుకంటే ప్రతిదీ చేయవద్దని చెప్తా ఉంటారండి, ఏదో కష్టమైనవి చేయమని చెప్తా ఉంటారండి. ఈ రెండు మనకు సాధ్యమయ్యేటువంటివి కాదండి. ముందు మనం బ్రతకాలండి ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత మిగిలినటువంటివండి. ఎప్పుడో ఎక్కడో ఏదో ఉన్నదని చెప్పి దానికోసం నిరీక్షిస్తూ మన బ్రతుకును పాడు చేసుకోకూడదండి. ఇలాంటి మాటలన్నీ చెప్పేటువంటి వారు లోకంలో అనేక మంది తయారవుతూ ఉన్నారు. వీరి మార్గమును పట్టి వారి మాటలు ఇంపుగా ఉండటం వలన వాటిని అవలంబిస్తూ ముందుకు సాగేటువంటి వారు మరింత మంది ఉంటూ ఉన్నారు. కాబట్టి నీవు విశ్వాసి అయినట్లయితే నీవు మార్గ మధ్యలో ఎప్పుడైనా సరే తప్పిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నీ బ్రతుకును నీవు జాగ్రత్త జాగ్రత్తగా చూచుకోపోయినట్లయితే, ప్రార్థనలో నీవు నిలకడగా ఉండకపోయినట్లయితే, పరిశుద్ధతలో పరిశుద్ధుల యొక్క గుంపులో నీవు చేరి వారితో పాటు నీ యొక్క అనుభవములను పంచుకుంటూ స్థిరుడవై నడిచేటువంటి వాడుగా ఉండపోయినట్లయితే, నీవు ఎప్పుడైనా సరే తప్పిపోయేటువంటి వాడుగా ఉండగలవు. ఈ విషయంలో మనం జాగ్రత్త పడవలసి ఉన్నది. శరీరానుసారమైనటువంటి మనసు శరీర సంబంధమైన క్రియలను మనతో చేయించేదిగా ఉంటూ ఉంటుంది. మనలను పాపమునకు బానిసలనుగా చేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఈ క్రియలు ధర్మాన్ని దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవిగా ఒక హద్దు పద్దు లేనివిగా ఉంటూ ఉంటాయి. శరీర సంబంధమైనటువంటి క్రియలు అనేటువంటివి మనకు అందరికీ తెలిసినటువంటివి. ఇవి ప్రతి ఒక్కరూ కూడాను ఏదో ఒక సమయంలో చేసేటువంటివిగానే ఉంటూ ఉంటాయి. ఈలోక సంబంధంగా నడుచుకునేటువంటి వారు ఈ శరీర సంబంధమైనటువంటి వాటికి బానిసలైపోయి ఉంటారు. అయితే విశ్వాసులైనటువంటి వారు వీటిని వ్యతిరేకించేవారుగా ఉండాలి. ఆ విధంగా ఉండి తమ యొక్క హృదయాంతరంగంలో నడుచుకునిచున్నటువంటి వారైనట్లయితే ప్రభువును తమ జీవితంలో మహింపరిచేటువంటి వారుగా ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు, ఈ లోక సంబంధమైనటువంటి పోకడలకు వారు ఎలా ఉంటారంటే వెర్రివారుగా కనపడతారు. ఈ యొక్క పైత్యం ఏమిటి, ఏమిటి ఇదంతా కూడాను, అబద్ధాలు చెప్పకూడదంటారు, మోసాలు చేయకూడదంటారు, లంచాలు ఇవ్వకూడదంటారు, ఇంకా ఏవేవో చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి, అనవసరమైనటువంటి చేతస్థం కాబోతే ఎందుకు ఇదంతా, అందరూ నడిచేటువంటి మార్గంలో మనమును నడవాలి అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. యవనస్తులైనటువంటి వారిని వారి మనసులలో ఒకవేళ దైవ సంబంధమైన కదలిక కలిగినప్పటికీ వారిని మనసులలో కలతబెట్టేసి పాడు చేసేసేటువంటి వారు ఉన్నారు. నేను కొంతమందిని ఎరుగుదును, వారు కూటములకు వస్తూ ఉండేవారు. కూటములకు వచ్చిన తర్వాత ప్రభు యొక్క వాక్యం వారిలో పనిచేయటం వలన వారు కదిలింపబడి ప్రభువును వెంబడించాలనేటువంటి ఆ యొక్క నిర్ణయమునకు వచ్చి వారు ఆ దిశగా తమ యొక్క పరిస్థితులను, తమ యొక్క బ్రతుకును సరిచేసుకుంటూ ఉన్నప్పుడు తమ స్వంత తల్లిదండ్రులే, స్నేహితులైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు వారిని మనసులో కలతబెట్టేసి వారిని ఆ మార్గంలో నుంచి వెనక్కు లాగివేసినటువంటి వారిని అనేక మందిని నేను ఎరుగుదాం. ఆ తర్వాత వారిలో మరలా ఆ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కదలిక మరల కనబడలేదు. వారి లోకంలోనే కలిసిపోయారు. కాబట్టి మనము ఈ లోకములో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉన్నది. శరీరానుసారమైనటువంటి మనస్సు మనలను పాపమునకు చెడు క్రియలకు బానిసలుగా చేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. దాని నుండి నువ్వు బయటపడాలని అనుకుంటూ ఉంటావు, గాని ఏ మాత్రము నువ్వు బయటకు రాలేనటువంటి పరిస్థితి నీలో నెలకొని ఉంటుంది. నేను ఒక తాగుబోతిలా మాట్లాడుతూ విన్నాను. ఆ తాగుబోతిని భార్య కుమార్తె అడుగుతూ ఉన్నారు. ప్రతిరోజు అతను డ్యూటీకి వెళ్ళేవాడు. మార్నింగ్ సాయంత్రం డ్యూటీ అవ్వగానే తాగి ఎక్కడో పడిపోయేవాడు. ఆ పడిపోయిన అతన్ని ఎవరో చూసి రిక్షాలో వేసి అలాంటి చోట అంటే దిగబెట్టవయ్యా అని చెప్పి పంపుతూ ఉండేవారు. ఇంటికి వచ్చి ఆ రిక్షా అతను, ఏమండి మనిషి ఉన్నారండి అని చెప్తే తల్లి కూతుళ్ళు ఇద్దరు వెళ్ళి అతనిని రిక్షా నుండి దింపి ఇంట్లోనికి తీసుకొస్తూ ఉండేవారు. ఆ రిక్షా అతనికి ఏదో పే చేసి పంపించేస్తూ ఉండేవారు. ఇది ప్రతి దినము జరిగేటువంటి రొటీన్ అది. అతన్ని రోజు ఇంటికి ఏదో పారిసలు వచ్చినట్లుగా ఇంటికి అతను పంపబడుతూ ఉండేవాడు, వెళ్ళి తీసుకుంటూ ఉండేవాడు. ఈ విసిగిపోయినటువంటి వారు ఒకరోజు అతనితో, ఎందుకు ఇలా రోజు తాగిపోయి ఎక్కడెక్కడ పడిపోతున్నావు నువ్వు అంటే, ఆ తాగుబోతంటాడు అదే తెలియట్లేదు అంటున్నాడు. దాని యొక్క అర్థమును మనం గ్రహించినట్లయితే బానిసైపోయాడు. ఎందుకు జరుగుతున్నదో, తన విషయంలో ఈ విధంగా తాను ఎందుకు అలా చేస్తా ఉన్నాడు, తనకే తెలియనటువంటి పరిస్థితి, తనను తాను నియంత్రించుకునలేనటువంటి పరిస్థితి అది ఉండిపోయి దాని నుండి ఆ కట్ల నుండి తాను తెంచుకుని బయటకు వచ్చేటువంటి మార్గం ఏది కూడా కనబడతలేదు. ఇలాంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. కొంతమంది తాగుడైతే, కొంతమంది వ్యభిచారం, కొంతమంది మరొకటి, ఈ విధమైనటువంటి బానిసలుగా అయిపోయి లోకంలో కలత చెందినటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు. వారు పైకి నవ్వుతూ కనపడవచ్చును, సమాజంలో పెద్ద మనుషులుగా కనపడవచ్చును. కొంతమంది వీరందరికీ కారులు ఉండవచ్చును, ఎన్నో ఆస్తిపాస్తులు ఉండవచ్చును, ఇళ్ళు ఉండవచ్చును, ఎంతో మంది వీరి యొక్క ఇళ్లలో పనిచేసేటువంటి వారు ఉండవచ్చును. అయితే వీరి యొక్క హృదయములలో మాత్రము ఏమాత్రము శాంతి గాని సమాధానం గాని లేదు, నెమ్మది లేదు. ఎంతో డబ్బు ఉన్న వారు సహితము వారికి నెమ్మది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. వారి యొక్క డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రేపటికి దానికి రెట్టింపు ఎలా చేసుకోగలగాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంటుంది. ఈ డబ్బుని ఎప్పుడైనా ఎవరైనా అపహరిస్తారా అనేటువంటి భయము, బయటికి వస్తే ఎవరైనా చంపివేస్తారా అనేటువంటి భయము, ఈ ఆస్తిని వారి సొంత వారు ఎవరైనా కా చేసేస్తారా అనేటువంటి భయం, ఇలాంటి భయములు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభువుకు దూరముగా నుండి, ప్రభు చిత్తమునకు దూరమైపోయి నీవు శాంతితోనూ సమాధానంతోనూ ఎన్నడనూ ఉండలేవు. అందుకనే పక్షిమేమని సెలవిస్తూ ఉన్నదంటే, ఈ లోక సంబంధంగా చిమ్మేటలు తినివేసేటువంటి ధనమును గాని, ఈ లోక సంబంధమైనటువంటి దొంగలు దొంగిలించేటువంటి ధనమును గాని నీవు సంపాదించుకునవద్దు. ఎవరును దొంగిలించనటువంటి ఆ యొక్క శాంతి సమాధానమునకు సంబంధించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి శాశ్వతముగా నీకు ఉండేటువంటి ఆ యొక్క విలువైన బహుమానములను ఈ లోకములో ఉండగానే నీవు సంపాదించుకునమని తెలియజేస్తున్నది. అయితే అవి మన బుర్రలోనికి వెళ్ళవు, ఎన్నడనూ వెళ్ళజాలవు. నీవు చెప్పేటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి, నువ్వు చేసేటువంటి పనులు దానికి వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ప్రవర్తనతో నీవు దేవుని సంతోష పెట్టాలంటే నీవు సంతోష పెట్టేటువంటి వాడుగా ఉండలేవు. ఎందుకంటే దేవుని మాట చొప్పున నీవు చేసేటప్పుడు దేవుడు సంతోషపడతాడు. అంతేగాని నీ ఇష్టానుసారంగా జరుపుకుంటూ నీ ఇష్టానుసారంగా ముందుకు సాగేటువంటి వాడు అయినట్లయితే దేవుడు సంతోషపడేటువంటి వాడుగా ఉండనేరా. ఈ శరీరానుసారమైనటువంటి క్రియలు మనస్సు హద్దు పద్దు లేనివిగా ఉంటూ ఉంటాయి. ఈ లోకంలో మనం చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతిదినము తెలివితేటలో మనుషులు అడ్వాన్స్ అవుతున్నారు, గాని వారి ఆలోచన విధానములు బహుభయంకరులైపోతున్నారు. మనుషులు పురుషులకు పురుషులే పెళ్లి చేసుకోవచ్చని, స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకునవచ్చని దీనికి సంబంధించినటువంటి చట్టాలను రూపొందించుకుంటూ వాటికి చట్టబద్ధత అనేటువంటిది కల్పిస్తున్నారనంటే ఏమనుకోవాలి మనము? ఈ యొక్క పరిస్థితుల్లోనికి ఎప్పుడైనా దిగజారిపోతామని అనుకున్నావా మనము? అయితే మనం ఆ విధంగా రోజు రోజుకు దిగజారిపోతున్నామని జ్ఞాపకం చేసుకోవలసినది. ప్రత్యక్షంగా మనం చూసేటువంటి పరిస్థితులు, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక హద్దు గాని పద్దు గాని ఏది ఉండదు. కొంతకాలం క్రితం నేను ఒక విషయం విన్నప్పుడు బాధపడ్డాను. ఏమిట్రా ఇలాంటి విషయం ఇక్కడ జరిగిందా? మంచి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీరు, అయితే వీరు ఇలాంటి తప్పిదం చేయగలిగారా అని అనుకున్నాను. నేను ఎవరైనా చేయగలరండి, తప్పిదం అనేటువంటిది ఎవరైనా చేయగలరు. వారికి సరైనటువంటి విధి విధానాలు మొదటి నుండి తెలియజేయబడినప్పటికీ, బోధింపబడినప్పటికీ, వాటిలో పెంచబడినప్పటికీ మనుషులు అనేటువంటి వారు మనము నివ్వెరపోయేలాంటి తప్పిదములను ఎవరైనా చేయగలరు. వీరికి వీరు చేస్తారు, వీరు చెయ్యరు అనేటువంటిది మనం ఊహించుకునేటువంటిదే తప్ప, వారు సాతాన్ యొక్క ఒడిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా సరే భక్తిహీనులైనటువంటి వారి వలనే భక్తి పరులైనటువంటి వారి కుటుంబాల్లో సైతం కొన్ని కార్యములు జరిగేటువంటివిగా ఉంటున్నవి. కాబట్టి మనము ఎల్లవేళలా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మనము ఏ విధంగానైనాను వేమరపాటుతో ఉన్నట్లయితే సాతానుడు తన పనిని జరిగించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. మనం ఇక్కడ చదివినటువంటి వాక్యములో శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల వారు చావవలసిన వారై ఉందురని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి శరీర సంబంధమైనటువంటి క్రియలకు నీవు బానిసవైపోయి వాటి ప్రకారము నడుచుకునేటువంటి వాడో గాను, కొనసాగేటువంటి వాడో గాను, నీ జీవితమును వాటిలోనే పూర్తి చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే, ప్రభు యొక్క క్షమాపణను పొందకుండా నీవు ఆ విధంగానే మరణించినట్లయితే నీవు అసలైనటువంటి మరణమును చూడవలసి ఉన్నది. దాని ప్రకారము నీకు శిక్ష తప్పదు అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుని వాక్యం మనకు స్వేచ్ఛని అనుగ్రహించింది. లోకములో నీ ఇష్టానుసారంగా నీ ప్రవర్తనను నువ్వు నిర్ణయించుకుని దాని ప్రకారము నడిచేందుకు అది స్వేచ్ఛనిస్తూ ఉన్నది. అయితే నువ్వు శరీరానుసారంగా నడిచే వ్యక్తివి అయినట్లయితే నీకు శిక్ష తప్పదు అని అది వార్న్ చేస్తూ ఉన్నది. కాబట్టి వార్నింగ్ ను నీవును నేనును తీసుకునేటువంటి వారమై ఉండాలి. అయితే ఈ మాటలు మన చెవులోనికి వెళ్ళవు, ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణమును బట్టి, మన శరీరంలో కలిగేటువంటి ఆశలను కోరికలను బట్టి, మన శరీరంలో ఈ దినం ఉన్నటువంటి ఆరోగ్యమును బట్టి మనం ఏమనుకుంటూ ఉంటామంటే మనం చాలా కాలం బ్రతకగలము, ఇంకెంతో కాలము మన ముందు ఉన్నది. కాబట్టి లోకమును అనుభవించి ఆ తరువాత మనం ఏదైనా ఉంటుంది అప్పుడు చూసుకుందాం అని ఆశపడేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. అయితే మనము మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయములను చూచుచున్నప్పుడు మనము ఎంత త్వరగా కళ్ళు తెరిచినట్లయితే, ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే అంత తొందరగా మనము మన జీవితములను క్రమపరచుకునగలిగినటువంటి వారమై ఉండగలము అని తెలుస్తూ ఉన్నది. మనం చదివినటువంటి వాక్య భాగములో ఆత్మ చేత శరీర క్రియలను చంపినడలా మీరు జీవించెదరు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ అని అర్థం. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి వారు దేవుని క్రియలను చేసేటువంటి వారుగా ఉంటారు, దేవునికి ఇష్టమైన కార్యములను చేసేటువంటి వారుగా ఉంటారు. వారు చేసేటువంటి పనులు దైవ చిత్తానుసారముగా ఉంటాయి, అదే విధంగా ధర్మశాస్త్రానుసారంగా కూడా ఉంటూ ఉంటాయి. వారు చేసేటువంటి పనులు దేవునికి అతి ఇష్టమైనవిగా ప్రియమైనవిగా ఉంటూ ఉంటాయి. పొరుగు వాణిని వారి వలనే ప్రేమించేటువంటివిగా ఉంటూ ఉంటాయి. శరీరానుసారమైన క్రియలకు విరుద్ధంగా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా వారు చేసేటువంటి పనులలో మనము చూడవలసినటువంటి లక్షణములై ఉన్నవి. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి వాటిల్లో ఉంటున్నాయా? అవి దేవునికి ఇష్టమైనవిగా ఉంటున్నావా? ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి క్రియ కాకుండా వేరొక రకమైనటువంటి క్రియను నువ్వు చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు, నీవు సరైనటువంటి మనసాక్షి కలిగినటువంటి వ్యక్తి అయినట్లయితే దేవుని యొక్క ఆత్మ నిన్ను గద్దిస్తుంది, నీ మనసాక్షి నీకు వెంటనే చూపిస్తుంది. అయితే దేవుణ్ణి ఓవర్ రైడ్ చేసేటువంటి వాడు కానీ ముందుకు వెళ్ళిపోయినట్లయితే దేవుని యొక్క ఆత్మ కూడా నిన్ను విడిచిపెట్టి వేస్తుంది. నీ యొక్క పని నీ ఇష్టానుసారంగానే జరుపుకునే విధంగా అది నిన్ను నీ యొక్క ఇష్టమునకు విడిచిపెట్టి వేస్తుంది. అలాంటి పరిస్థితులు మనకు జీవితంలో నెలకొని ఉన్నావా? రెండవది, పొరుగు వారిని నీ వలే ప్రేమించేవిగా నీ యొక్క క్రియలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడు? దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి వ్యక్తివై ఉన్నప్పుడు. చాలా మందికి వారికి ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనములు, విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నానండి, లోక సంబంధమైనటువంటి వారికి ఎప్పుడు స్వార్థమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కానీ విశ్వాసులలో సహితము తమ వలే తమ పొరుగు వారిని ప్రేమించేటువంటి యొక్క స్వభావము తరచుగా మనము చూడలేము. వారి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనములు పక్కవారు ఏమైపోయినా పర్వాలేదు, కానీ వీరి ప్రయోజనములు మాత్రము నెరవేరాలి. అదే ఇతరుల యొద్దకు వచ్చినప్పుడు వారికి ఏమి మొండి చేయి చూపించేటువంటి పరిస్థితే తప్ప వేరే దగ్గర ఏమి లేదండి మేము చేయగలిగినటువంటిది అని చెప్పేటువంటి మాటలే మిగులుతూ ఉంటాయి. ఇతరుల యొద్ద నుండి ప్రయోజనమును ఆశించేటప్పుడు మాత్రము చాలా తీయగా మృదువుగా మాట్లాడుతూ వీరు పని చేయించుకునేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము మనలో ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఒకసారి కాకపోతే మరి ఒకసారి గమనిస్తారు. మనల్ని గమనించేటువంటి ప్రజలు మన యొక్క క్రియలు దేవుని చిత్తానుసారమైనవిగా ఉన్నట్లుగా గమనించగలుగుతున్నారా? మన యొక్క ఆశలు మన యొక్క కోరికలు స్వాభావికంగానే ఉన్నట్లుగా చూస్తున్నారా? లేకపోతే దేవుని చిత్తానుసారంగా నడిపించబడేటువంటివిగా దేవుని చిత్తమునకు ఆయన కంట్రోల్లో ఉంటూ నడిపింపబడేటువంటి క్రియలుగా ఉంటున్నావా అనేటువంటిది మనం పరీక్షించుకోవలసి ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, నీవు ఆత్మను అనుసరించి నడిచినట్లయితే శరీర క్రియలను చంపి నడుచుకునేవాడివైతే నువ్వు జీవించనై ఉన్నావని తెలియజేస్తున్నది. దేవుని యొక్క వాక్యమును నీవు ఉపయోగించుకుంటూ దేవుని యొక్క ఆత్మను నీవు పొందినటువంటి వాడవై ఆ ఆత్మ యొక్క సహాయముతో నీవు నడుచుచు శరీర క్రియలను చంపినటువంటి వాడవైనట్లయితే అప్పుడు నువ్వు జీవించేటువంటి వాడుగా ఉండగలవు అని తెలియజేస్తున్నది. ఆత్మ చేత శరీర క్రియలను చంపేటువంటి వారమై ఉండవలసి ఉన్నది మనము. అయితే ఆత్మ యొక్క ఆధీనములోనికి మనం వచ్చామా? మొట్టమొదటిగా ఆ వచ్చిన తర్వాత మనము ఫేస్ చేసేటువంటి ప్రతి శరీర క్రియను ఆత్మ యొక్క శక్తితోను బలముతోను దానిని ఎదిరించి నిలిచేటువంటి వారంగా ఉంటున్నామా? దానికి బలైపోయేటువంటి వారంగాను దాని ముందు ఓడింపబడిన వారంగాను మనం ఉంటున్నామా? మనలో మనం పరీక్షించుకోవలసినది. కొన్నిసార్లు నువ్వు జయించినటువంటి వాడవై ఉండవచ్చు, మరి కొన్నిసార్లు నువ్వు ఓడిపోయేటువంటి వాడుగా కూడా ఉంటూ ఉంటావు. నీవు ఎల్లకాలము నిలబడగలను అని నిన్ను గురించి నీవు ఎన్నో మార్లు తలంచి ఉండవచ్చు, అయితే ఎంతో కాలము దాటక ముందే నువ్వు బహు బలహీనుడు అని, ఎన్నో విషయములలో నువ్వు తప్పిపోయేటువంటి వాడవని నిన్ను గురించి నీవు తెలుసుకుని ఉండవచ్చును. కాబట్టి మనం ఎప్పుడునూ భయముతోను వణుకుతోను ప్రభు యొక్క చిత్తమునకు లోబరుచుకుంటూ ముందుకు సాగేటువంటి వరంగా ఉండవలసి ఉన్నది. మనము ఎన్నడూ కూడాను ఇన్ని సంవత్సరముల నుండి నేను విశ్వాసిని గనుక ఇక ముందు కూడా విశ్వాసినిగా ఉండగలను అని మనం అనుకుంటానికి లేదు. నేను ఎన్నో విషయములను చూచాను, పెద్ద పెద్ద వాటినే చూచి వచ్చినటువంటి వాడిని, ఇలాంటి విషయములలోనే నేను నిలదొక్కుని వచ్చిన, అవన్నీ కూడాను వట్టి మాటలు. నువ్వు ఎంతో పెద్ద పెద్ద అనుభవములను కలిగి ఉండవచ్చును, కానీ ఒక్కొక్కసారి అతి చిన్న అనుభవంలోనే ఉతప్పిపోవచ్చును. పరిశుద్ధుడైనటువంటి పేతురుకు జరిగినటువంటిది అదే. తాను చూసినటువంటి ఎన్నో చూచాడు, ప్రభు చేసినటువంటి సూచక్రియలు చూచాడు. నీటి మీద నడిచినటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. ప్రభువు దేవుని కుమారుడిగా నడిచాడు, కానీ ఒక మనిషి నడిచినటువంటిది పేతురు ఒక్కడే. అయితే అటువంటి చూచినటువంటి వాడు చిన్న విషయంలో తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము నిన్న మనకున్నటువంటి విశ్వాసమును బట్టి ఈ దినమును నేను నిలిచి ఉండగలను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు పనికిరాదు. ఈ దినమున నీవు ప్రభు కృపను బట్టి నిలిచి ఉండగలవు. దేవుడు నిన్ను నడిపించనయ్యున్నాడు. ఆయనకు లోబడి విధేయుడు అయినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను నడిపించేటువంటి వాడై ఉంటాడు. ఆ విధంగా ఉండునట్లుగా నిన్ను నీవు ఆయనకు, ఆయన ఆత్మకు సమర్పించుకునవలసి ఉన్నది. ఆయన ఆధీనములోనికి నీవు రావలసి ఉన్నది. శరీర క్రియలను చంపాలంటే ఆత్మ సహాయము అవసరమని ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. అది నీకు నీవుగా చేయలేవు, నీ అంతటా నీవు చేసేటువంటిది కాదు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను చేయగలను బ్రదర్, నేను ఇలాంటివి చాలా చూసి వచ్చాను, నేను చేయగలను, నువ్వు చేయలేవు. ఆత్మ నీకు సహాయము చేస్తేనే గాని నీవు దేనిని అధిగమించగలిగినటువంటి శక్తి కలిగిన వాడవుగా ఉండలేవు. ఇదంతా మీరు సాధన చేసుకోవటంలో ఉంటుందండి. మీ మనసును సాధన చేసుకోవాలండి. ఎక్కడికో అడవులకు వెళ్ళండి, అక్కడండి ఏదో సాధన చేయవలసి ఉన్నదండి. ఏం సాధన చేస్తావు? సాధన చేసినటువంటి దేవుళ్ళుగా చెప్పబడుతున్నటువంటి వారు, దేవతలుగా చెప్పబడుతున్నటువంటి వారు భయంకరమైనటువంటి పనులు, మనుషులు కూడా చేయనటువంటి పనులు చేసినటువంటి విధంగా దైవ గ్రంథాలని చెప్పబడుతున్నటువంటి ఇతర గ్రంథాలలో రాయబడి ఉన్నది. ఒకసారి చదవండి, తెలుస్తుంది. కాబట్టి ఏదో దైవ సాధన చేసేటువంటి వాడు దైవ శక్తిని పొందేటువంటి వాడుగా ఉండాలి. అంతేగాని దైవ సాధన చేసేటువంటి వాడు దౌర్భాగ్య పనులు చేసేటువంటి వాడుగా ఉండడు కదా. అది కామన్ సెన్స్ కదా. ఈ విషయమును గ్రహించలేక మనుషులు గ్రుడ్డితనముతోటి మాది, మా సాంప్రదాయము, మా యొక్క విశ్వాసములు, వీటిని ఎప్పుడు ఎలా పోగొట్టుకుంటాం అనేటువంటి యొక్క బుద్ధిహీనతతో ముందుకు పరిగెడుతున్నటువంటి దినములుగా ఈ దినములు ఉంటూ ఉన్నాయి. మనము జాగ్రత్త పడవలసి ఉన్నది. కాబట్టి ప్రభు యొక్క సహాయము, ఆ ఆత్మ నిన్ను నడిపించినదే నువ్వు ముందుకు కదలలేవు. కాబట్టి నేను కాను క్రీస్తే, క్రీస్తు నన్ను నడిపించనడిలా పరిశుద్ధాత్మ సహాయము నాకు లేకపోయినట్లయితే నేను ముందుకు కదలలేను అనేటువంటి ఆ యొక్క భావన నీలో ఎల్లప్పుడూ తప్పనిసరిగా ఉండాలి. మరి ఒక విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మపై నీవు ఆధారపడుతున్నావా లేదా అనేటువంటిది ఒక విషయం అయినట్లయితే, దేవుని యొక్క ఆత్మపై నీవు దినదినము క్షణక్షణము ఆధారపడుతున్నావా అనేటువంటిది మరి ఒక విషయంగా ఉన్నది. నీవు ఎల్లప్పుడూ దేవుని ఆత్మపై ఆధారపడేటువంటి వాడవుగా ఉండాలి. ఒకవేళ నీకు ఆ ఆధారపడేటువంటి ఆ మనసు లేకపోయినట్లయితే దేవుని నుండి నువ్వు దూరం అయిపోయేటువంటి వాడవుగా ఉంటావు. వెంటనే నీవు దేవుని యొక్క సంబంధమును కూడా పోగొట్టుకునేటువంటి వాడవై ఉంటుంటావు. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇది ఎంతో జాగ్రత్తతో మనము కొనసాగించవలసినటువంటి రక్షణ అయి ఉన్నది. నీ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వాడివి ప్రభు యొద్దకు వచ్చావు, మంచిది. అయితే ప్రభు యొద్ద నీవు ప్రమాణము చేసిన తర్వాత ఆయనతో కలిసి నడుచుటకు నీవు నిర్ణయించుకుని కొనసాగుట ప్రారంభించిన తర్వాత నీవు దారి తప్పిపోయేటువంటి వాడవుగా ఉన్నట్లయితే ప్రభువు అది మెచ్చేటువంటిది కాదు. కాబట్టి నీవు ప్రభు యొక్క సన్నిధిలో ఎప్పటికప్పుడు నిన్ను నీవు చెక్ చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావా లేకపోతే పక్కకు తొలగిపోతున్నావా అనేటువంటి విషయమును నీవు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ సరి చేసుకునవలసినటువంటి అవసరము ఉంటూ ఉంటుంది. మనుషులు మనం చదువుకున్నటువంటి విషయాలకు సంబంధించి బ్రాడ్ గా ఆలోచించినట్లయితే మూడు విధాలుగా ఉండవచ్చు. ఒకరు ఎప్పుడు కూడాను, మొదటి నుండి ఇప్పటి వరకు కూడాను, ఎన్నడూ కూడా ఆత్మ యొక్క అధికారం కిందకు రాని వారుగా ఉండి ఉండవచ్చును. కొంతమంది కొంతకాలము ఆత్మ యొక్క అధికారం కిందకు వచ్చి నడుచుచు తొలగిపోయినటువంటి వారుగా ఉండి ఉండవచ్చును. ఇది రెండవ కోవ. ఇక మూడవ వారు ప్రభు యొక్క చిత్తమునకు లోబరుచుకొని కొనసాగుతూ ఉన్నటువంటి వారుగా ఉండినటువంటి వారు. ఈ మూడు కోవలలో నీవు ఏ కోవకు చెందినటువంటి వాడవు, ప్రభును సంతోష పెట్టేటువంటి వాడవుగా ఉన్నావా, నీవు ప్రభువులో కొనసాగుతున్నటువంటి వాడవుగా ఉన్నావా, ఏ దినంకు ఆ దినము ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్లి నీ యొక్క బ్రతుకును సరిచూసుకుంటూ సరిచేసుకునేటువంటి వాడవుగా ఉన్నావా, లేకపోతే ఆయనలో కొంతకాలం సాగి వేసారినటువంటి వాడవుగా, విసిగిపోయినటువంటి వాడవుగా, ప్రభువును విడిచిపెట్టి వేసి మరలా లోకంలో కలిసిపోయినటువంటి వాడవుగా ఉన్నావా, లేకపోతే అసలు ఎన్నడూ ప్రభు అంటే తెలియనటువంటి వాడవుగాను ప్రభు ఇచ్చేటువంటి నెమ్మదిని గురించి, సమాధానమును గురించి ఎరగనటువంటి వాడవుగాని ఉన్నావా? అయితే ఒకవేళ నీవు ప్రభు ఇచ్చేటువంటి శాంతి సమాధానముల గురించి తెలుసుకున్నటువంటి వాడవైనట్లయితే ఆయన నీకు రక్షణను అనుగ్రహించేటువంటి వాడని, ఆయన నీకు శాంతిని సమాధానమును దయచేసేటువంటి వాడని, ఈ లోక సంబంధంగా కుబేరులైనటువంటి వారు, పలుకుబడి కలిగినటువంటి వారికి లేనటువంటి శాంతిని నీకు ఆయన అనుగ్రహించగలడని నీవు విశ్వసించినట్లయితే, నీవు ఈ లోకంలో చూడాలి అలాంటి వారిని అనుకున్నట్లయితే అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క శక్తిని నువ్వు గ్రహించి ఆయన యొక్క నెమ్మదిని నీవు పొందేటువంటి వాడుగా ఉండవలసినది. ఒకవేళ ప్రభు యొక్క శక్తిని కొంతకాలం గ్రహించి ఆయన వెలుగులో నడిచి ఆయనను విడిచినటువంటి వాడవైనట్లయితే నీకు తెలుసు నేను హృదయంలో నెమ్మది ఉండదుగాక ఉండదు. ఎందుకంటే ప్రభువులోనే ఆ నెమ్మది నీవు పొందగలవు. నీవు ప్రభువును విడిచిన తర్వాత నువ్వు వెళుతున్నావే గాని అది ఎలా ఉంటుందంటే ఎడారిలో పడి వెళుతున్నట్లుగా ఉంటుంది. నెమ్మది లేదు, సమాధానము లేదు. అలాంటి విషయమును నువ్వు ఎరిగి కూడా తిరిగి ప్రభు యొద్దకు రానటువంటి వాడవై కొనసాగుతున్నట్లయితే జాగ్రత్త. ఎంతకాలము నీకు దేవుడు ఇవ్వనై ఉన్నాడో నీకును నాకును తెలియదు. హఠాత్తుగా సంభవించనైనటువంటి ఆ యొక్క పరిణామాల మధ్యన ప్రభువును నువ్వు వేడుకునేటప్పటికీ నీకు కృప అనేటువంటిది ఉండకపోవచ్చు. ప్రభునందు నిలిచి కొనసాగుతున్నటువంటి వారులారా, ఆ విధంగానే కొనసాగుటకు, ప్రభు యొక్క సన్నిధిలో నిలిచి ముందుకు సాగుటకు, అంతేకాకుండా అనేకులను ఆ యొక్క మార్గములోనికి నడిపించేందుకును, అనేక మందికి అనేక విధములుగా సహాయము చేయువారిగా ఉండునట్లుగాను ప్రభు యొక్క సన్నిధిలో మనలను మనము సరిచూసుకుంటూ సరిచేసుకునేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. దేవుడి వాక్యమును మన హృదయములకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామడువైన తండ్రి, నీ కృప మాపై అనుగ్రహించండి. ఈ వాక్యము మా యొక్క హృదయములలో పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. మేము వినటువంటి వాక్యం దీనిని గురించి మేము ఆలోచించి మేము నిష్ప్రయోజకులము కాక ప్రయోజనకరమై బ్రతికేటువంటి వారంగాను నీ నెమ్మదిని నీ సమాధానమును పొంది శరీర ఇచ్చల నుండి శరీరాను సంబంధమైనటువంటి మనసు నుండి దూరంగా వెళ్లిపోయి ఆత్మ సంబంధమైనటువంటి మనసును మేము హృదయాంతరంగంలో కలిగి బ్రతికేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.